ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय Today we're reading from Srimad Bhagavatam, Canto number 1, Chapter 5, Narada's Instructions on Srimad Bhagavatam, text number 36.
Chadutunadi Srimad Bhagavatam, Pradhamaskandam, 5 Adhyayam, Narada Dvara Vyasadevanaka Bhagavat Upadesam, 36 Sloku.
Kurvana, Yatra, Karmani
Huni
Bhagavat Shikshaya
Shaya
Sakrit Asakrit
Sakrit
Grananti
Gunanamani
Krishnasya
Anusmaranti
Cham Kurvana yatra karmani
Kurvana yatra karmani
Bhagavat Shikshaya Sakrit Grananti guna namani Krishnasyanusmaranti cha Kurvana yatra karmani Bhagavat Shikshaya Sakrit Grananti guna namani Krishnasyanusmaranti cha Kurvana
While performing.
Yatra.
Thereupon.
Karmani. Duties. Bhagavat. The personality of Godhead. Shikshaya. By the will of.
Asakrit.
Constantly.
Grananti.
Takes on.
Gunan.
Qualities.
Namani.
Names.
Krishnasya.
Of Krishna.
Anusmaranti.
Constantly remembers. Cha. And. Translation. While performing duties, according to the order of Sri Krishna, the Supreme Personality of Godhead, one constantly remembers Him, His names, and His qualities.
Anuvadamu. Bhaktudaina vadu Sri Krishna Bhagavani Agnyanusaramu Karmalayandu Vartinchusune, Aa Devadevuni Namamulanu Mariyu Gunamulanu Sada Smarinchutundunu.
Purport by Srila Prabhupada.
Jai Srila Prabhupada.
An expert devotee of the Lord can mold his life in such a way that while performing all kinds of duties, either for this life or the next life, he can constantly remember the Lord's name, fame, qualities, etc. The order of the Lord is distinctly there in the Bhagavad Gita. One should work only for the Lord in all spheres of life. In every sphere of life, the Lord should be situated as the proprietor. According to the Vedic rites, even in the worship of some demigods like Indra, Brahma, Saraswati, and Ganesh, The system is that in all circumstances, the representation of Vishnu must be there as Yageshwara, or the controlling power of such sacrifices. It is recommended that a particular demigod be worshipped for a particular purpose, but still the presence of Vishnu is compulsory in order to make the function proper. Apart from such Vedic duties, even in our ordinary dealings, for example, in our household affairs or in our business or profession, we must consider that the result of all activities must be given over to the Supreme Enjoyer, Lord Krishna. In the Bhagavad Gita, the Lord has declared Himself to be the Supreme Enjoyer of everything, the Supreme Proprietor of every planet, and the Supreme Friend of all beings. No one else but Lord Sri Krishna can claim to be the proprietor of everything within His creation. A pure devotee remembers this constantly, and in doing so, he repeats the transcendental name, fame, and qualities of the Lord, which means that he is constantly in touch with the Lord. The Lord is identical with His name, fame, etc. And therefore, to be associated with His name, fame, etc., constantly, means actually to associate with the Lord. The major portion of our monetary income, not less than 50%, must be spent to carry out the order of Lord Krishna. Not only should we give the profit of our earning to this cause, but we must also arrange to preach this cult of devotion to others, because that is also one of the orders of the Lord. The Lord definitely says that no one is more dear to Him than one who is always engaged in the preaching work of the Lord's name and fame all over the world. The scientific discoveries of the material world can also be equally engaged in carrying out His order. He wants the message of the Bhagavad Gita to be preached amongst His devotees. It may not be so done amongst those who have no credit of austerities, charity, education, etc. Therefore, the attempt must go on to convert unwilling men to become His devotees. Lord Chaitanya has taught a very simple method in this connection. He has taught the lesson for preaching the transcendental message through singing, dancing, and refreshment. As such, 50% of our income may be spent for this purpose. In this fallen age of quarrel and dissension, if only the leading and wealthy persons of society agree to spend 50% of their income in the service of the Lord, as it is taught by Lord Sri Chaitanya Mahaprabhu, there is absolute certainty of converting this hell of pandemonium to the transcendental abode of the Lord. No one will disagree to partake in a function where good singing, dancing, and refreshment are administered. Everyone will attend such a function, and everyone is sure to feel individually the transcendental presence of the Lord. This alone will help the attendant associate with the Lord and thereby purify himself in spiritual realization. The only condition for successfully executing such spiritual activities is that they must be conducted under the guidance of a pure devotee who is completely free from all mundane desires, fruitive activities, and dry speculations about the nature of the Lord. No one has to discover the nature of the Lord. It is already spoken by the Lord Himself in the Bhagavad Gita, especially, and in all other Vedic literatures generally. We have simply to accept them in toto and abide by the orders of the Lord. That will guide us to the path of perfection. One can remain in his own position. No one has to change his position, especially in this age of variegated difficulties. The only condition is that one must give up the habit of dry speculation aimed at becoming one with the Lord. And after giving up such lofty, puffed-up vanities, one may very submissively receive the orders of the Lord in the Bhagavad Gita or Bhagavatam from the lips of a bona fide devotee whose qualification is mentioned above. That will make everything successful without a doubt.
భాష్యము శ్రీ కృష్ణ భగవాను భక్తుడైన వాడు సర్వవిధములైనటువంటి ఇహపర కర్మలను గావించునే ఆ దేవదేవుని యొక్క నామము యశస్సు గుణాదులను సతతము స్మరింపగలిగినటువంటి రీతిలో తన జీవితమును మలుచుకును. భగవద్ఆజ్ఞ భగవద్గీత ఎందు స్పష్టంగా తెలుపబడియే ఉన్నది. జీవితమంతయు తన కొరకే మనుషుడు కర్మను అనుసరించవలెనని శ్రీకృష్ణ భగవానుడు అందు తెలిపియున్నాడు. జీవితమందలి ప్రతి రంగమందును ఆ దేవదేవునే యజమానిగా నిలుపవలెను. వేదకర్మలను అనుసరించి ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతీదేవి, గణపతులు వంటి దేవతల అర్చనమునందు కూడా ఆచారమును అనుసరించి సర్వవేళల విష్ణువు యజ్ఞేశ్వరునిగాను యజ్ఞములను నియమించువాడుగాను నెలకొల్పబడవలను. ఏదేని ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకే ప్రత్యేక దేవతను అర్చించు విధానము నిర్దేశించబడి ఉన్నను, కార్య సఫలత కొరకు విష్ణువు యొక్క ప్రాతినిధ్యం దాని ఎందు తప్పనిసరి అయి ఉన్నది. వేదకర్మల విషయముననే గాక మన సాధారణ కర్మల విషయమును, ఉదాహరణకు గృహకర్మలు లేదా వ్యాపార కర్మలు లేదా వృత్తికి సంబంధించినటువంటి కర్మలు, కర్మఫలములను తప్పక దివ్యభోక్తి అయిన శ్రీకృష్ణునికే వసగవలనని మనము భావించవలను. తానే సర్వమునకు దివ్యభోక్తి అనియు, ప్రతి లోకమునకు దివ్య యజమానినియు, సర్వజీవులకు దివ్య సన్నిహిత స్నేహితుడననియు శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందు ప్రకటించి ఉన్నాడు. శ్రీకృష్ణ భగవాను సృష్టిలో అతడు తప్ప వేరెవరూ ఈ సమస్తమునకు యజమానులు కారు. శుద్ధ భక్తుడైన వాడు ఈ విషయమును నిరంతరము జ్ఞప్తి అందించుకును. అట్టి కార్యమును అతడు సదా ఆ భగవాను యొక్క దివ్య నామ యశో గుణాదుల స్మరణము గావించును. అనగా భక్తుడైన వాడు సదా భగవాను యొక్క సన్నిధి అంది నిలిచియుండును అని భావము. భగవానుడు మరియు అతని నామ యశస్సులు ఆదివి అభిన్నములు కనుక వాటితో నిత్య సహచర్యం అనగా వాస్తవముగా భగవంతునితో సహచర్యమనియే భావము. ప్రతి ఒక్కరూ తమ ధనార్జనలో 50% తక్కువ కాకుండా శ్రీకృష్ణ భగవానుడికి కార్యార్థమై వినియోగించవలను. ఈ విధంగా మనము కష్టార్జితమును తత్కార్యార్థమై అర్పించడే గాక ఇతరులకు భక్తిని ప్రచారం చేయటకు సైతం ఏర్పాట్లు గావించవలను. ఆ విధముగా ఇతరులకు భక్తి ప్రచారము గావింపవలను అనుట భగవానుని ఆజ్ఞలలో ఒకటి అయి ఉండుటయే అందులో కారణం. తన నామము మరియు యశస్సులను ప్రపంచమంతటను ప్రచారము గావించుట ఎందు సదా నియుక్తుడై ఉండేటి వాడి కన్నను ఈ ప్రపంచమును తనకు ప్రియమైన వాడు మరొకడు లేడు అని చెప్పి శ్రీకృష్ణుడు నిశ్చయముగా పలికి ఉన్నాడు. విజ్ఞాన అన్వేషణములు కూడా భగవదాజ్ఞను నిర్వహించుట ఎందే వినియోగించుకునవలను. గీతోపదేశములను తన భక్తులకు తెలియజేయవలనని శ్రీకృష్ణ భగవానుడు కోరి ఉన్నాడు. కాని తపో విద్యాదానాదులు లేనటువంటి వారికి అట్టి గీతా సందేశ ప్రచారము లభింపకపోవచ్చును. కనుక సుముఖత లేనటువంటి వారందరినీ కూడా కృష్ణ భక్తులుగా మార్చే ప్రయత్నం నిరంతరముగా సాగవలను. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభుకు అత్యంత సులభమైనటువంటి విధానమును ప్రవేశపెట్టియుండిరి. కీర్తనము, నృత్యము, ప్రసాద సేవనముల ద్వారా ఆధ్యాత్మిక సందేశమును ప్రచారము చేయుట అనే పద్ధతిని ఆయన తెలియజేసిరి. ఇటు దివ్య కార్యమునకు జనులు తమ కష్టార్జితమునందు 50% వినియోగింపుకొనవచ్చును. కలహము మరియు వివాదపూర్ణమైన ఈ కలియుగంలో ఈ విధముగా సంగమునందు ప్రముఖులు మరియు ధనవంతులు శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిన రీతిగా తమ ఆదాయములో 50% భగవత్ సేవలు వినియోగించినచో నరకప్రాయమైన ఈ జగమును భగవద్ధామముగా మార్చుట ఖచ్చితంగా సాధ్యపడగలదు. కీర్తనము, నృత్యము, ప్రసాద వితరణములు గల ఉత్సవములందు పాల్గొనటలో ఎవరునూ విముఖత చూపరు. అట్టి ఉత్సవములందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాల్గొనగలరు. అంతేగాక ప్రతి ఒక్కరూ కూడా దివ్యమైన భగవత్ సన్నిధిని అనుభవింపగలరు. అటువంటి దివ్యానుభూతియే మనుషుడు భగవత్ సహచర్యమును పొందగలిగి ఆత్మానుభవము ద్వారా తనను తాను పవిత్రత గావించుకున్నట్టు సహాయభూతము కాగలదు. కాని అట్టి ఆధ్యాత్మిక కర్మలను విజయవంతంగా నిర్వహించుటకు వాటిని భక్తుని యొక్క నిర్దేశకతలో, శుద్ధ భక్తుని యొక్క నిర్దేశకతలో వదిలించడం అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. అటువంటి భక్తుడు కామ్యకర్మలు, ఐహిక వాంఛలు, భగవతత్వమును గురించిన శుష్క మనోకల్పనల నుండి ముక్తుడై ఉండవలను. వాస్తవమునకు భగవతత్వమును గురించి అన్వేషణము జరపవలసిన అవసరం లేదు. ఇలయనా భగవద్గీత యందు ప్రత్యేకముగా మరియు ఇతర వేదవాంగమైనందు కొద్దిగా ఆ దేవదేవుడు తనను గురించి పలికియే ఉన్నాడు. కేవలం దానిని మనం యథాతథముగా స్వీకరించి భగవాని ఆజ్ఞలకు లోబడి వర్తించిన చాలును. అట్టి కార్యము పూర్ణత్వ మార్గమునకు మనవులను నడుపుగలదు. ఈ విధానమున మనసుడు తానున్న స్థితి అనేది నిలిచి ఉండవచ్చును. వివిధ దుఃఖములను నిండి ఉన్నటువంటి కలియుగమున ఎవ్వరూ తమ స్థితిని మార్చుకునేవలసిన అవసరం లేదు. కాని భగవానునితో ఏకమగు ఉద్దేశంతో శుష్క మనోకల్పనను గావించేటువంటి అలవాటును మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయించవలను. ఆ విధముగా గర్వాహంకారములను విడనాడిన పిమ్మట ప్రామాణికుడైన భక్తుడి నుండి భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతులను తెలుపడిన శ్రీకృష్ణ భగవానుడికి ఆజ్ఞలను అత్యంత వినమ్రతతో స్వీకరింపవలసి ఉన్నది. అటువంటి ప్రామాణికుడైన భక్తుని యోగ్యత ఏమిటి అనేది పూర్వమే తెలుపబడింది. అట్టి కార్యము నిస్సందేహముగా ప్రతి రంగమునందు కూడా విజయమునే చేకూర్చగలదు.
While performing duties according to the order of Sri Krishna, the Supreme Personality of Godhead, one constantly remembers him, his name, and his qualities.
భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవాని యొక్క ఆజ్ఞానుసారం కర్మలయందు వర్తించుకునే ఆ దేవదేవుని నామములను మరియు గుణములను సర్వదా స్మరించుచుండును.
ఓం జ్ఞానచందనాందస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలై స్వయం రూప కదామయం దదాతి స్వప్రాంతికం. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలై శ్రీమతి భక్తి వేదాంత స్వామిని చ నామినే. నమస్తే సారస్వతీదేవ గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాణి పాశ్చాత్య దేశచారిణి. So we're very fortunate today to have the opportunity to discuss Srimad Bhagavatam in the association of pure devotees of the Lord.
ఈ రోజు నిజంగా మనంతా చాలా అదృష్టవంతులం. శుద్ధ భక్తులక సాంగత్యంలో భాగవతాన్ని చర్చించేటువంటి భాగ్యాన్ని మనం పొందాం.
Here in the five verses culminating in this current verse, starting from text 32, Narada Muni is continuing his instructions to Vyasadeva.
ఇక్కడ ఈ ఐదు శ్లోకాలు ఉన్నాయి, 32 నుంచి 36 వరకు. ఈ శ్లోకాలు ఎన్నింటిలో నారద ముని ఏం చేస్తున్నారు అంటే వ్యాసమునికి తన యొక్క సూచనలు ఇవ్వడం అనేది కొనసాగిస్తున్నారు.
In the process of compiling all the Vedic literatures, Vyasadeva had not actually pointed out the process by which the material miseries of the living entities could be mitigated.
Vaidika sahityalanni kuda rasinchetundi prayatnamlo vyasadevudu oka vyakti bhautikamainatundi dukkhala nunchi poorthiga upashamimpa chesukoni ee vidhanga uddharinchi padagalugutadu anetundi paddhatini prayatnapurvakanga ivvaledu.
And Narada Muni had approached him and instructed him that he's even though he's compiled so many wonderful Vedic literatures, he left out the main point, because in Kali Yuga all these Vedic instructions would be misused.
Narada Muni arjan chesaru aa vyasadevuniki atanu edaithe vishayanni tappado aa vishayanni telichesaru. ఈ వైదిక సాహిత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాటించడం కలియుగంలో అత్యంత కష్టమైన కార్యం అని చెప్పి తెలియజేశాడు.
While performing Vedic, there's so many Vedic sacrifices are mentioned. While performing those Vedic sacrifices, people in general will gain so much material facility, but in the process they will because Kali Yuga, with the coming age of Kali Yuga, is so much filled with material miseries, they will be ultimately bewildered and suffer.
Vaidika sahityallo enno rakalainaatundi yagnalu nirvachinchabaddayi. Aa nirvachinchabadina yagnalanni kudanu indriya bhogalu saukaryalu pondadam kosam nirvahinchabadutu untayi. Ee kaliyugalo raanunnatundi yugalo కలియుగం పెరిగే కొద్దీ వ్యక్తుల యొక్క దుఃఖాలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోతుంటాయి. కాబట్టి ఈ వచ్చేటువంటి దుఃఖాలను చూసి జనులందరూ కూడాను ఆ భౌతికమైన సౌకర్యాలు ఇస్తున్నటువంటి యజ్ఞాలను చూసి భ్రాంతి చెందే అవకాశం ఉంది.
In text 32, Narada Muni tells Vyasadeva that there are so many attempts within the material world to try to reduce the suffering of the living entities.
32వ శ్లోకంలో నారదుని చెప్తున్నారు వ్యాసదేవునితో, భౌతిక జగత్తులో ఉన్నటువంటి దుఃఖాలను తగ్గించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
We can see there's so many examples are there, especially in the modern age. There's so many conveniences and facilities and cities and buildings and so many wonderful arrangements, hospitals, and trying to solve the problems of this material world.
అని మనం చూస్తున్నాం. ఏమిటి ఆ ప్రయత్నాలు అనేది, ప్రత్యేకించి అధునాతన ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా గానీ రకరకాలైనటువంటి సౌకర్యాలని, సదుపాయాలని, వెసులుబాట్లని, మరి నగరాలని, పెద్ద పెద్ద భవంతులని, పెద్ద పెద్ద ఆసుపత్రులని, భౌతికమైనటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపశమింపజేయడానికి ఎంత వీలైతే అంత ప్రయత్నం జరుగుతున్నాయి.
సో బట్ అల్టిమేట్లీ ఆల్ దీస్ ప్రాసెసెస్ ఆఫ్ ట్రైయింగ్ టు మిటిగేట్ ద మిజరీస్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఎండ్ అప్ failure. They may work for some time, but then again the miseries take over.
భౌతిక జగత్తులోని దుఃఖాలను తగ్గించాలని చేసేటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా చివరికి ఎక్కడికి వెళ్తున్నాయి అని అంటే విఫలం అవడానికి వెళ్తున్నాయి. అవి కొన్నిసార్లు పనిచేస్తాయి, కొన్నిసార్లు పనిచేయవు, మొత్తానికి అంతిమ ఫలితం మాత్రం విఫలమే.
Then in text 33, Narada Muni gives the example of the expert physician. He tells Vyasadeva, what you've taught all these processes of karma, but you haven't taught the process whereby these activities in the material world can actually solve the problems of the material world.
తర్వాత 33వ శ్లోకంలో అనుభవజ్ఞుడైన ఒక వైద్యుని యొక్క ఉదాహరణ చెప్తూ నారదుని అంటున్నారు వ్యాసదేవునితో, నువ్వు కర్మ సంబంధమైనటువంటి విధానాలు, పద్ధతులు ఎన్నో ప్రస్తావించావు గాని భౌతిక జగత్తులో ఉన్నటువంటి కర్మలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేటువంటి, భౌతిక జగత్తులో కర్మల వల్ల వచ్చేటువంటి దుఃఖాలన్నిటి కూడా అసలైన పరిష్కారమైనటువంటి విషయాన్ని గాని మార్గాన్ని గాని నువ్వు ప్రస్తావించలేదు అని చెప్పారు.
Srila Prabhupada in his purport to that verse gives the example of the sometimes when one drinks too much milk, one develops a stomach problem.
ప్రభుపదులు వారు ఉదాహరణ ఇస్తున్నారు ఆ భాషలో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాలు గనక అతిగా తాగేస్తాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే కాస్తంత కడుపులో ఇబ్బంది అవుతుంది.
But an expert physician, he can take that same milk, turn it into curd, add some other ingredients, give some process, and use it as medicine to cure the disease.
కానీ అనుభవజ్ఞుడైన వైద్యుడు ఏం చేస్తాడు, అదే పాలు తీసుకుని తోడుబెట్టి పెరుగుగా తయారు చేసి ఆ పెరుగులో కొన్ని రకాలైనటువంటి ఔషధాలు అవి కూడాను కలిపి దానిని అతనికి ఏదైతే ఉదర సంబంధమైన వ్యాధి వచ్చిందో ఆ వ్యాధిని నయం చేయడానికి ఔషధంగా దాన్ని ఉపయోగిస్తాడు.
Similarly, work within this material world, which is recommended in the Vedic literatures, can simply creates misery if it's not done in the correct way.
వైదికమైనటువంటి సాహిత్యాల్లో ఈ భౌతిక జగత్తులో కర్మ చేయొచ్చు అని చెప్పి చెప్పారు, కానీ ఆ చేస్తున్నటువంటి కర్మ అనేటువంటిది సరిగ్గా కనుక చేయకపోతే ఆ చేస్తున్నటువంటి కర్మ కేవలం దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది.
సో ఆల్ దీస్ వేదిక్ సాక్రిఫైసెస్ దట్ యూఆర్ రికమెండింగ్, షూర్, ది పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూజ్ దోస్ ప్రొసీజర్స్ అండ్ దే కెన్ గెయిన్ సమ్ హ్యాపీనెస్, ఈవెన్ ఎలివేషన్ టు ద హైయర్ ప్లానెట్స్, బట్ అల్టిమేట్లీ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ సఫర్.
వైదిక పరమైన యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నారు, భార్య తన పెద్ద ఏర్పాట్లతో చేస్తారు ఆడంబరంగా, దానివల్ల ఏదో కాస్త సంతోషాన్ని పొందుతారు, కొంచెం ఫలితాన్ని పొందుతారు, మహా అయితే ఉన్నత లోకాలకి ప్రాప్తిని పొందుతారు, ఎంత చేసినా మళ్ళీ చివరికి తిరిగి మళ్ళీ భూలోకానికి రావాల్సిందే.
సో హీ సేస్ దట్ యూ హ్యావ్ టు You haven't explained that process. You've simply given the process of enjoyment, but you haven't explained how that process of enjoyment can be used to mitigate the miseries.
నారదుని ఏమంటున్నారంటే, నువ్వు ఇంద్రియ భోగాన్ని ఎలా పొందాలనేటువంటి మార్గాన్ని సూచించావు, గాని ఇంద్రియ భోగం వల్ల కలిగేటువంటి దుఃఖాలను ఏ విధంగా ఉపశమింపజేయాలనేటువంటి మార్గాన్ని నువ్వు నీ యొక్క రచనల్లో ఎక్కడా కూడా సూచించలేదు.
Narada is telling Vyasa, you have to explain how work within this material world that's dedicated for the service of the Lord causes purification to the level of sattva guna.
నారదు మన అంటున్నారు, నువ్వు ఏం చెప్పాల్సి ఉందంటే, భౌతిక జగత్తులో చేసేటువంటి కర్మ కనుక కర్మే కాని దానిని భగవంతునికి అంకిత భావంతో చేయడం ద్వారా అది వ్యక్తిని ఏ విధంగా సత్వగుణ స్థాయికి ఉద్ధరిస్తుంది అనేటువంటిది నువ్వు చెప్పాలి.
సో ది ప్రాసెస్ ఆఫ్ కర్మ ఇస్ గివెన్ ఇన్ ద వేదిక్ లిటరేచర్స్. సో దట్ కర్మ Vyasadeva expertly composed those processes of karma so that there's some bhakti mixed in.
Vaidhi sahityallo karma vidhanam anetundi pravesh pettabadindi anubhavagnyatato vyasadevudu em chesadante aa karma vidhanamlone isumanta bhakti ni kuda militam chesadu anamata.
So work within the material world that is not in accordance with the Vedic literature is simply karma, but work according to the Vedic instructions on karma is bhakti mishra karma.
అసలు వైదిక సాహిత్యంలో సూచించబడినటువంటి పనులు గనక చేస్తుంటే ఈ భౌతిక జగత్తులో అది కర్మై పట్టుకుంటుంది. వైదిక సాహిత్యంలో సూచించినటువంటి విధానంగా గనక కర్మలు చేస్తున్నట్లయితే అది మనల్ని ఆ కర్మ మనల్ని బంధించడం అనేటువంటి జరగదు అనే విషయాన్ని చెప్తూ అక్కడ భక్తి అనేటువంటి దాన్ని కలిపాడు అనమాట.
సో the process of karma ignoring the Vedic literatures and the process of bhakti mishra karma have the same goal. The performer of those activities has the same goal in mind. They want to enjoy in the material world.
Vaidika sahityallo suchinchabadane vidhanga vaidika sahitya suchanaku viruddhanga karmalu chesetundi vyaktiki ade vidhanga vaidika sahityallo unnatundi suchanalaku anugunanga bhaktini militam chesi karmalu chesetundi vyaktiki లక్ష్యం ఒకటే, ఏమిటంటే ఇంద్రియ భోగాన్ని సాధించడం. అదే వాడిద్దరికి కూడా లక్ష్యం.
సో నారదు ఇస్ ఇన్స్ట్రక్టింగ్ వ్యాస్, యు హావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ దట్ భక్తి మిశ్ర కర్మ క్యాన్ లీడ్ టు హైయర్ కాన్షియస్నెస్ అండ్ యాక్చువల్లీ ద పర్ఫార్మర్ will give up the desire to simply enjoy himself.
నారదుని ఏం చెప్తున్నారు అంటే, వ్యాసదేవునికి నువ్వు ఎట్లా వివరించాలంటే భక్తి మిశ్రిత కర్మ చేయాలి అని ప్రోత్సహించాలి. చివరికి ఆ భక్తి మిశ్రిత కర్మ చేసేవాడు క్రమేపీ ఉద్ధరించుకుని భౌతిక జగత్తులో నాకే నేను భోగించాలి సుఖించాలి అనే ఇంద్రియ భోగ కోరికల్ని అతను వదులుకునేటట్లుగా అతను ఉద్ధరించబడతాడు అనేటువంటిది అతనికి అర్థం చేసేటట్లు చేయాలి.
When one performs bhakti mishra karma, the Lord is pleased by that bhakti that's there.
Bhakti mishra karma chesinatlayite bhagavantudu santrupti chendutadu. Ayana santrupti chendadante akkada bhakti undi ani ardham.
And because the Lord is pleased, he awards jnana to the performer.
Bhagavantudu prasannudu ayyadu kabatti చేసినటువంటి ఆ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యాసం చేసిన వ్యక్తి సాధకుడికి ఏం చేస్తాడు అంటే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు.
సో దేర్ ఆర్ ఫోర్ ప్రాసెసెస్ దేర్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద వేదిక్ లిటరేచర్ కర్మ జ్ఞాన యోగ అండ్ భక్తి. దీస్ ఫోర్ ప్రాసెసెస్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద వేదిక్ లిటరేచర్
వైదిక సాహిత్యాల్లో కర్మ జ్ఞాన యోగ భక్తి అనేటువంటి నాలుగు విధానాలు నిర్దేశించబడ్డాయి.
అండ్ దేర్ ఇస్ ఆల్సో ఫోర్ పురుషార్థస్ డిస్క్రైబ్డ్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
అలానే అదే వైదిక సాహిత్యాల్లో ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలు కూడా ప్రస్తావించబడ్డాయి.
So the process of karma yields the results of dharma, artha and kama.
కర్మ విధానం అనేటువంటిది ఏం చేస్తుందంటే ధర్మ అర్థ కామ అనే ఈ మూడింటిని కూడాను ఫలితంగా ఇస్తుంది.
అండ్ ద ప్రాసెసెస్ ఆఫ్ జ్ఞాన అండ్ యోగ గివ్ మోక్ష.
జ్ఞాన యోగ విధానాలు మోక్షాన్ని ఇస్తాయి.
బట్ యాక్చువల్లీ దేర్ ఇస్ అ ఫిఫ్త్ పురుషార్థ విచ్ ఇస్ భక్తి.
మరి ఇంకొకటి ఉంది పంచమ పురుషార్థం అని చెప్పి, దాన్ని భక్తి అంటారు.
సో In the case of bhakti, it is both the process and the result.
Bhakti vishayanku vache sariki endante vidhanamu ade, dani yokka lakshyamu ade, phalitamu ade.
So this jnana that comes from performing bhakti mishra karma is similar, is appears to be like the jnana of the impersonalists.
Bhakti mishrita karma dwara manaki praptinchina gnanam edaithe undo adi chuddaniki bahyanga evaraithe nirakara vadulu unnaro vaallu samparjinchina gnanamto samananga unnatlu anipistundi.
Because the practitioner, the person who acquires jnana, he comes to understand that he is not the body, that he is spirit, and that this material world is a place of suffering, and one has to get out of this material world in order to become relieved of that suffering.
Endukonante bhakti mishrita karma chesinatundi sadhakudiki dani valla em avagahana ostundante nenu shariram kaadu nenu jeevunni bhautu jagatlo dukkhalu anetundi ekkada chustuna unnai edo oka vidhanga ee bhautu jagatlo unnatundi dvandvala nunchi manam oka roju bayata padavalsinde ani ardham chesukuntadu.
So this knowledge is shared by the jnanis, those who are the impersonalists. They have this knowledge, and the bhaktas also have this knowledge.
But ee varaku ee avagahana tho kuda jnanam anetundi nirakara vaadulu evaraithe jnanaanni sampayinchuntaro vaallaki untundi jnanaluga pilavabadtaru vaallu. Adhe vidhanga bhakti mishrita karma chesinatundi sadhakulu evaraithe untaro vaallaki untundi iddariki intha varaku jnanam okate.
Said, but if someone performs karma mixed with bhakti, with the understanding that the Lord is pleased, then the jnana that he develops is bhakti mishra jnana, and it is favorable.
కానీ ఎవరైనా సరే అదే విధమైనటువంటి ఆ కర్మను, భక్తి మిశ్రితమైనటువంటి ఆ కర్మను, ఇది నా కోసం కాదు గాని నేను ఇది చేస్తే భగవంతుడు ప్రసన్నం అవుతాడు అని భగవంతుని కోసం కనుక చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అతను భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మళ్లీ జ్ఞానం పొందుతాడు. ఆ పొందేటువంటి జ్ఞానం ఇంతకు ముందు భక్తి మిశ్రిత కర్మ చేయడం ద్వారా ఏదైతే జ్ఞానం పొందాడో దానికన్నా ఉన్నతమైనటువంటి జ్ఞానం లభిస్తుంది.
సో భక్తి మిశ్ర కర్మ లీడ్స్ టు భక్తి మిశ్ర జ్ఞాన.
అప్పుడు ఏమవుతుందంటే భక్తి మిశ్రిత కర్మ అనేటువంటిది ఆ సాధకుణ్ణి భక్తి మిశ్రిత జ్ఞాన స్థాయికి తీసుకెళ్తుంది.
Now, this verse introduces a new concept that this bhakti mishra karma not only produces bhakti mishra jnana, but it also leads to karma mishra bhakti.
ఈ ప్రత్యేకమైనటువంటి శ్లోకం మనకు ఇంకొక నూతన విధానాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే భక్తి మిశ్రిత కర్మ మనం చేసినప్పుడు అది మనల్ని భక్తి మిశ్రిత జ్ఞానాన్ని తీసుకువెళ్లడమే మాత్రమే కాదు, ఈ భక్తి మిశ్రిత కర్మలు కనుక మనం చేస్తూ ఉంటే అది మనల్ని కర్మ మిశ్రిత భక్తికి కూడా తీసుకెళ్తుంది అని ఈ శ్లోకం చెప్తుంది.
బట్ నాట్ ఆటోమేటిక్లీ.
అదే దానంతరం అదే సహజంగా జరగడం కాదు. ఇక్కడ
సమ్ ఎక్స్పర్ట్ ఫిజిషియన్ ఇస్ రిక్వైర్డ్.
అయితే అది జరగాలంటే దీనికి ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడు కావాలి. ఇక్కడ
one has to have association with a devotee.
భక్తులకి సాంగత్యం అనేటువంటిది ఖచ్చితంగా కావాలి.
if one is performing bhakti mishra karma and gains some piety in that way, then in due course of time he'll have association with a devotee and he'll understand the process of karma mishra bhakti and become a devotee.
ఎవరైనా సరే ముందు భక్తి మిశ్రిత కర్మను ప్రారంభించాడు, దానివల్ల ఏదో కాస్త పుణ్యాన్ని కూడగట్టుకున్నాడు, ఆ కూడగట్టుకున్న పుణ్య ఫలితంగా అతని భక్తుల సాంగత్యం లభించింది. అంటే ఆ భక్తుల సాంగత్యాన్ని అతను తీసుకోవడం ద్వారా కర్మ మిశ్రిత భక్తి అని అంటే ఏంటో అర్థం చేసుకుని దానిని ఆచరించడం ద్వారా భక్తుడవుతాడు.
సో ద ప్రాసెస్ ఆఫ్ భక్తి ఇస్ నాట్ accessible except through the association of a devotee, because bhakti is not in this material world. Bhakti belongs to the spiritual world. Therefore, by simply following material processes, one cannot come to the level of a devotee. One cannot come to the level of bhakti. One has to associate with the spiritual platform.
ఈ బౌద్ధ జగత్తులో మీరు ఎన్ని విధానాలు పాటించినా గానీ భక్తి మీకు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది బౌద్ధ జగత్తుకు సంబంధించినటువంటి విషయం కాదు, అది ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది. కాబట్టి బౌద్ధ జగత్తులో మీరు ఎన్ని విధానాలు పాటించినా భక్తి రాదు. ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించి, ఆధ్యాత్మిక వ్యక్తులకు సంబంధించిన భక్తుల దగ్గరికి వస్తేనే భక్తి వస్తుంది, కానీ విడిగా రాదు.
Bhakti comes from the association of a Bhagavad Bhakta.
అందుకే శ్లోకంలో చెప్తున్నారు, భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని యొక్క భక్తుల యొక్క సాంగత్యం వల్ల వస్తుంది.
సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇన్ దిస్ రిగార్డ్స్ టు దిస్ వర్స్ హీ టాక్స్ అబౌట్ హీ గివ్స్ ది ఎగ్జాంపుల్ from Bhagavad Gita of the verse yat karoshi yarashnasi yat jahoshi jadasi yat yat tapasyasi kaunteya tat kurushva manarpanam. And he says that this, he concludes, and he refers to Ramanujacharya also as authority in this matter, that this verse is not directed to the karma yogis.
ఈ శ్లోకానికి సంబంధించి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు ఎత్తరోషి యదస్నాశి అనేటువంటి భగవద్గీత శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. ఆ శ్లోకానికి సంబంధించి రామానుచార్యుల వారు కూడా ఒక విషయం చెప్పారు, ఏమిటంటే అది కర్మలకు సంబంధించినటువంటి శ్లోకం కాదు అది అని చెప్పి చెప్పారు.
It's not in the Karma Yoga chapter. It's in the ninth chapter of Bhagavad Gita, which is discussing bhakti.
అది కర్మలకు సంబంధించింది కాదు అని చెప్పి చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం భగవద్గీతలోనే ఉంది. అసలు ఆ శ్లోకం ఎక్కడుంది అని అంటే కర్మయోగం అయిన 3వ అధ్యాయంలో లేదనమాట, 9వ అధ్యాయంలో ఉంది. ఆ శ్లోకం ఉన్న స్థితి నుంచే చెప్పొచ్చు అది కర్మలకు సంబంధించింది కాదు.
As further evidence, he analyzes the grammar of this yat karoshi yadashnasi verse, and he says that because the present tense is used, this means that because the karma yogi is aspiring to get benefits for himself, but the yat karoshi yadashnasi verse, it means that all the results are to be given to the Lord. So this verse is meant to encourage the giving of the results of one's work and activities for the satisfaction of the Lord. Therefore, this is a verse about karma mishra bhakti, not bhakti mishra karma.
ఇక్కడ ఈ శ్లోకం యొక్క వ్యాకరణం గురించి విశేషార్థం చెబుతున్నారు. ఏమిటి అంటే ఇందులో వ్యాకరణం ఏముందంటే, ఎత్కరోష శ్లోకంలో కొనసాగుచున్న వర్తమాన కాలాన్ని గురించి అది సూచించిందంట. దాని అర్థం ఏంటి, ఒక వ్యక్తి తాను ఏదైతే కర్మలు చేస్తున్నాడో, కర్మయోగి అనుకోండి, తాను చేసే కర్మల యొక్క ఫలితాన్నే కోరుతాడు. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, ఈ శ్లోకంలో ఏవైతే కర్మలు చేస్తున్నామో ఆ కర్మల యొక్క ఫలితాన్ని చేసినటువంటి సాధకుడు కోరుతున్నాడు. దేనికోసం కోరుతున్నాడంటే విష్ణు యొక్క ప్రీతి అర్థం కోసం కోరుతున్నాడు. అందువల్ల ఈ శ్లోకం అనేటువంటిది ఇది భక్తి మిశ్రిత కర్మ సూచించట్లేదు, ఈ శ్లోకం కర్మ మిశ్రిత భక్తినే సూచిస్తోంది అని చెప్పారు.
సో దిస్ వర్స్ కుర్బాన యత్ర కర్మాణి భగవత్ శిక్షయా సుకృత్, దిస్ మీన్స్ దట్ ది దిస్ కర్మ that this is referring to karma that is performed under the direction, under the shiksha of the Supreme Personality of Godhead.
ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఏదైతే కర్మ నిర్వహించబడుతుందో, ఎవరి అధ్యక్షతన, సాక్షాత్ భగవంతుని యొక్క అధ్యక్షతన ఏదైతే కర్మ నిర్వహించబడుతుందో.
So one performs one's activities within this material world under the instruction of the Lord, then naturally one will remember, anusmaranti, one will naturally remember the qualities, names, pastimes of the Lord.
ఇక్కడ ఏమంటున్నారు, ఒక వ్యక్తి కర్మ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, భగవంతునికి అధ్యక్షతన, భగవంతునికి ఆజ్ఞానుసారం చేస్తున్నాడు. మరి ఎవడైనా సరే ఒక కర్మని భగవంతునికి ఆజ్ఞానుసారం చేస్తున్నాడంటే సహజంగా అతనికి ఎవరు గుర్తుకొస్తారు, ఆ ఆజ్ఞ ఇచ్చినవాడు గుర్తుకొస్తాడు, అనుస్మరంతి. సహజంగానే అతను భగవంతుని యొక్క గుణాలని, లీలల్ని, నామాన్ని స్మరిస్తాడు.
అండ్ బికాజ్ ఆల్ ద ప్రాసెసెస్ కర్మ జ్ఞాన యోగ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ subservient to bhakti, they're all servants of bhakti, they're all contained within bhakti. By this bhakti, this remembering the names and qualities of the Lord, by this process of bhakti, naturally not only karma come, not only good results come, but jnana also comes. Jnana mishra bhakti also results.
Bhagavantunike bhakti anetundi elantide ante, ఈ కర్మ జ్ఞాన యోగాలు ఇవన్నీ కూడా భక్తికి అనుచరులని ఉన్నాయి, భక్తికి సేవకులై ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తికి కట్టుబడి భక్తిలోనే ఇవిడి ఉన్నాయి. అందువల్ల ఎవరైనా సరే భగవంతునికి నామరూప గుణ లీలలను కీర్తిస్తూ భక్తి కనుక చేసినట్లయితే వాళ్ళకి సత్ఫలితాలు రావడమే కాకుండా ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానం కూడా లభిస్తుంది. అంటే ఏమిటి, వాళ్ళకి ఈ ఏదైతే కర్మ మిశ్రిత భక్తి అనేది ఉందో అదే కాకుండా జ్ఞాన మిశ్రితమైనటువంటి భక్తి కూడా లభిస్తుంది వాళ్ళకి.
And by continuing this process, by continually chanting the names, glories, qualities, pastimes of the Supreme Lord, by continuing this process, eventually all contamination of karma and jnana go away.
మరి ఇదే విధానాన్ని మళ్ళీ అదే విధంగా కొనసాగిస్తూ ఉంటే భగవంతుని యొక్క నామరూప గుణలీల వైభవాలు కీర్తించడం అనేటువంటిది ఇలానే కొనసాగిస్తుంటే ఏమవుతుందంటే, క్రమేపీ ఆ భక్తితో మిశ్రితమైనటువంటి కర్మ, ఆ భక్తితో మిశ్రితమైనటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా వదిలిపోతాయి.
So and then rati develops. One develops attachment, devotion, genuine feeling of love for the Lord.
ఇలా చేయగా చేయగా చివరికి మిగిలేది ఏది అంటే భక్తి. అప్పుడు నిజంగా ఆ భక్తుడికి భగవంతుని పట్ల నిజమైనటువంటి ఆకర్షణ, సహజమైనటువంటి భక్తి భావన కలిగి భగవంతుని యొక్క ప్రేమను అతను ఆస్వాదించగలుగుతాడు.
And Vishwanath Chakravarti Thakur quotes the famous verse that Chaitanya Mahaprabhu explained in Chaitanya Charitamrita, Atma Ramash Chamunayo Nirganta Apyarukrame Kurvantya Haituki Bhaktim Ittang Bhuta Guno Hari.
చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఆత్మారామ శ్లోకాన్ని గురించి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు దీనికి ఉదాహరణగా ప్రస్తావించారు.
సో ది క్వాలిటీస్ ఆఫ్ లార్డ్ హరి, దిస్ ఇత్తం భూత గుణ హరి, ది క్వాలిటీస్ ఆఫ్ లార్డ్ హరి ఆర్ సో అట్రాక్టివ్ ఈవెన్ టు ది ఆత్మారామ, ఈవెన్ టు ద సమన్ హూ ఇస్ కంప్లీట్లీ సెల్ఫ్ సాటిస్ఫైడ్, హూ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ tinges of jnana and karma.
Andukane ee shlokam em cheptundante, evaraina sare hari yaka gunagadalu anetundi enta aakarshaneeyanga untayi ante, aatmarama sthitini pondina variki saitham, ante poorthiga aatma santrupti pondinatundi varu, poorthiga anni kalamshala nunchi pavitravainatundi varu, karma jnana lanti doshala nunchi vimuktulainatundi varu, అలాంటి ఆత్మారామ స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు కూడా హరి యొక్క గుణగణాల పట్ల విపరీతంగా ఆకర్షితులవుతారు.
శ్రీల ప్రభాద్ సమ్స్ అప్ దిస్ వెరీ నైస్లీ అట్ ది ఎండ్ ఆఫ్ హిస్ పర్పోర్ట్. అండ్ ఆఫ్టర్ గివింగ్ అప్ సచ్ లాఫ్టీ పఫ్డ్ అప్ వానిటీస్, వన్ మే వెరీ సబ్మిసివ్లీ రిసీవ్ ది ఆర్డర్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద భగవద్గీత ఆర్ భాగవతం ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ అ బోనఫైడ్ డివోటీ హూస్ క్వాలిఫికేషన్ ఇస్ మెన్షన్డ్ అబవ్. That will make everything successful without a doubt.
చివరికి ఆ భాషను ఎలా ముగిస్తున్నారంటే ప్రభుపాదుల వారు చివరికి ఇవన్నీ కూడా తెలుసుకుని ఏదైతే మనకు గట్టిగా పట్టుకున్నటువంటి ఆ యొక్క గర్వహంకారాలు ఉన్నాయో ఆ గర్వహంకారాలన్నింటినీ కూడాను పూర్తిగా వదిలిపెట్టేసి భగవద్గీత భాగవతాలు ఏవైతే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడో ఆ శ్రీకృష్ణ భగవాను గురించి తెలియజేయబడుతున్నాయో వాటిని ఒక ప్రామాణికుడైనటువంటి భక్తుని నుండి ఎవరు ఆ ప్రామాణికమైన భక్తులు అనేది ముందు శ్లోకాల్లో చెప్పాం. ఆ ప్రామాణికమైన భక్తుల దగ్గర నుంచి కనుక శ్రద్ధగా విన్నట్లయితే అలాంటి వ్యక్తి అతను ఏ రంగంలో ఉన్నా గానీ విజయం సాధిస్తాడు.
సో దిస్ ఇస్ సమ్ లెసన్స్ ఫ్రమ్ దిస్ సెక్షన్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. ఇఫ్ దేర్స్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ ఫ్రమ్ ద లెర్నెడ్ వైష్ణవస్.
భాగవతంలో ఈ అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన గుణపాఠాలు మనం నేర్చుకోవాల్సినవి. దీనికి సంబంధించి ఏదైనా ప్రశ్న ఉంటే అడిగాడు. ప్రభుజీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ భక్తి మిశ్రిత కర్మ, కర్మ మిశ్రిత భక్తి అండ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్? భక్తి మిశ్రిత కర్మకు, కర్మ మిశ్రిత భక్తికి, పవిత్ర భక్తికి వ్యత్యాసాలు ఏమిటి?
భక్తి మిశ్ర కర్మ means that the goal of the performer is karma. He wants to enjoy in this material world, but he follows an authorized process of karma, and by that process being authorized, there's some element of bhakti mixed in, such as they may perform some ritual to please the demigods, but in the process they have to also chant the name of Vishnu. So bhakti is mixed in to that process.
ఇప్పుడు భక్తి మిశ్రిత కర్మ అంటే ఏమిటంటే లక్ష్యం వచ్చి కర్మ. అక్కడ ఒక వ్యక్తి ఫలానా కర్మ చేయడం ద్వారా నేను ఫలానా ఇంద్రియ భోగాన్ని పొందాలనుకున్నాడు. ఆ ఇంద్రియ భోగాన్ని పొందే నిమిత్తం ఈ కర్మ చేయాలి. ఏ కర్మ చేయాలంటే అది విధించబడినటువంటి, అనుజ్ఞ ఇవ్వబడినటువంటి, శాస్త్రాల్లో ఉన్నటువంటి విహిత కర్మ చేయాలన్నమాట. ఆ విహిత కర్మ ఎలా చేస్తున్నాడు అని అంటే, వీధి కర్మ చేసే నిమిత్తం అతను ఎవరినో ఒకరు దేవతారాధనని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంద్రియ భోగాన్ని పొందే నిమిత్తం దేవతారాధన చేసేటప్పుడు మంత్రోచ్చారణ చేయాల్సి ఉంటుంది. దేవతారాధనలో ఉన్న పద్ధతి ఏమిటనంటే అక్కడ చేసేటువంటి మంత్రోచ్చారణలో విష్ణు మంత్రోచ్చారణ ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఆ విధంగా అతను తాను కోరిన ఇంద్రియ భోగాన్ని పొందుకోరే నిమిత్తం దేవతారాధన చేస్తూ అందులో భాగంగా విష్ణు మంత్రోచ్చారణ చేస్తున్నాడు. కాబట్టి విష్ణు మంత్ర ఉచ్చారణ అనేది భక్తి. కాబట్టి భక్తి మిశ్రితమైనటువంటి కర్మ, అంతిమ లక్ష్యం వచ్చేసి ఆ కర్మే. ఎందుకంటే కర్మ ద్వారా వచ్చే ఇంద్రియ భోగం అతనికి కావాలి. అక్కడ
కర్మ మిశ్ర భక్తి means that the goal is bhakti. The goal is to please the Lord. But one performs duties within the material world under the Lord's instructions because he has adhikar for karma. But he's following the orders of the Lord. So under the orders of the Lord, he's performing his duties. But his goal is to serve the Lord through those duties. Like, in other words, he's yat karoshi yat ashnasi yat jaho. He's gathering things. Okay, he needs to eat, he needs to work, whatever. So he's whatever he has, he's thinking that this belongs to Krishna.
Karma mishrita bhakti ante ikkada antim lakshyam vachi bhakti. Aa vyakti evaraithe unnado atanu pondavalsindi bhakti, atanu pondal anukunnadi bhakti, bhagavantuni santrupti parchal anukunnadu. Mara adhe samayam bhauti jagatlo unnadu kabatti, కర్మకు అధికారి అయి ఉన్నాడు కాబట్టి తాను చేయవలసిన కర్మ అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి కర్మ చేస్తాడు. ఏ విధంగా చేస్తాడంటే భగవద్ ఆజ్ఞకు లోబడి కర్మ చేస్తాడు. భగవద్ ఆజ్ఞ లోబడి కర్మ చేస్తూ ఈ కర్మ యొక్క ఫలితం గాని ఏదైనా గాని మొత్తం అర్పించవలసింది ఆ భగవంతుడికే. భగవత్ ప్రీత్యర్థం నేను చేస్తున్నానని చెప్పి భావిస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఇతను యత్కరోషి యదస్నాసి శ్లోకం ప్రకారంగా శరీరానికో లేకపోతే ఉన్న తాను ఉన్నటువంటి భౌతిక జగత్తుల ఉనికికి అవసరమైనటువంటివన్నీ తీసుకుంటాడు. తీసుకుని వాటిని ఏం చేస్తాడు అంటే భగవత్ ప్రీత్యర్థం భగవంతునికి అర్పించేస్తాడు. కర్మ చేస్తున్నాడు, అంతిమ లక్ష్యం వచ్చేసి కర్మ కాదు భగవంతుని సంతృప్తిపరచడం, అంటే భక్తి. అది కర్మ మిశ్రిత భక్తి అంటే.
ప్యూర్ డివోషనల్ సర్వీస్, ఆఫ్ కోర్స్ దేర్స్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్. వీ కెన్ టాక్ దట్స్ ఎ హోల్ అదర్ సబ్జెక్ట్ ఇన్ ఇట్సెల్ఫ్. బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ప్యూర్ డివోషనల్ సర్వీస్ మీన్స్ దట్ someone has is completely free from any desire, any even a tinge of a desire for enjoying himself or having mystic powers or needing some knowledge. He's 100% dedicated. I only want to serve Krishna. But he conducts activities within this material world to set example for others. He has adhikar for bhakti. He's not a karma adhikari who is following some spiritual path in order to become elevated to a higher platform. He's actually reached the goal. He's completely free from karma and jnana, but he's still functioning within the material world for preaching or setting example for others.
పవిత్రమైనటువంటి భక్తి అనేది దానికి అర్థం, దానికి చాలా రకాల నిర్వచనాలు ఉన్నాయి, చెప్పుకుంటే అది ఉపన్యాసంతో సరిపోతుంది. ఇక్కడ మన అంశానికి సంబంధించి మనం చెప్పుకుంటే అనుసంధానంగా, పవిత్ర భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, అతడు పూర్తిగా భగవంతుని కోసమే ఉంటాడు. అంటే అతనిలో కించిత్తు కూడా ఇంద్రియభోగాన్ని అనుభవించాలనేటువంటి భావన ఉండదు, యోగ సిద్ధులు పొందాలనేటువంటి ఒక అభిలాష ఉండదు, లేకపోతే జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి ఆసక్తి ఉండదు. ఇవన్నీ లేకుండా కేవలం భగవంతుని కోసం నేను ప్రవర్తించాలి అనేటువంటి, కేవలం భగవంతుని కోసమే నేను వర్తించాలి అనే భావనతో ఉంటాడు. అలా ఉన్నప్పటికీ కూడా భౌతిక జగత్తులో మిగతా వారందరికీ ఆదర్శప్రాయంగా ఉండేదానికోసం అనేక రకాలైనటువంటి కార్యాల్లో నిమగ్నమై ఉంటాడు. కానీ ఇతని యొక్క లక్ష్యం మాత్రము అవి కాదు, భగవంతుని యొక్క భక్తి మాత్రమే. ఇక్కడ ఇతని పరిస్థితి ఏమిటి అంటే, ఇతను పూర్తిగా అన్ని కల్మషాల నుంచి విముక్తులే పవిత్ర స్థితిలో ఉంటాడు కాబట్టి ఇతను కర్మకు అధికారి కాదు, భక్తికి అధికారి. ఇతను ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లో కర్మకు అధికారి అంటే ఎట్లా, అతను భౌతిక జగత్తులో ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థానాన్ని చేరేదానికి కోసం కర్మలు చేస్తూ ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకున్నాడు. ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకుని పాటిస్తూ దానిలో ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అక్కడ అతను కర్మకు అధికారి. ఇక్కడ మనం చెప్పుకునే పవిత్ర భక్తుడు ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకుని ఆ ఉన్నత స్థాయికి చేరిపోయాడు, ఆ ఉన్నత స్థాయిలో ఉన్నాడు అతను. అక్కడ ఉండి అతను భక్తికి అధికారి అయ్యి ఏం చేస్తాడు, మళ్ళీ అందరికీ నేర్పించడం కోసం, ప్రచారం కోసం, ఆదర్శప్రాయంగా కనిపించడం కోసం మిగతా బౌద్ధ జగత్తుల కార్యాలను నిమగ్నం అవుతాడు. కానీ లక్ష్యం మాత్రం కేవలం భగవంతుడే.
Bhakti Mishra Karma is the same as Karma Kanda, and if Karma Mishra Bhakti is the same as Karma Yoga, and you mentioned that karma without following the Vedas and karma by following the Vedas have the same goal. So the karma without following the Vedas, if that is same as Vikarma or capricious activity.
Yes, basically, if I understand your question correctly, I mean, how to start? The karma, when one acts, well, you repeat the question.
Prabhu Krishna, prasna vande. Yedaithe bhakti mishrita karma ani chepparu kada, dani mana karma kanda kinda teesukochu. Yedaithe karma mishrita bhakti ani chepparu kada, adi karma yogam kinda teesukochu. Ippudu inda mundu mana okati cheppukunnam. వేదాలకు విరుద్ధంగా కర్మ చేసేటువంటి వాడు, వేదాలకు అనుకూలంగా కర్మ చేసేటువంటి వాడు, ఇద్దరి యొక్క లక్ష్యం మాత్రం ఇంద్రియ భోగాన్ని పొందడమే. కాబట్టి వారిద్దరి లక్ష్యం ఒకటే అని చెప్పి చెప్పుకున్నాం. కానీ అలా చెప్పుకోవడం వల్ల ఎవరైతే వేదాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నాడో అతను లక్ష్యం ఒకటే అయినప్పుడు మళ్ళీ వేదాలకు అనుకూలంగా నడుచుకోవాలనే ఉద్దేశం ఎందుకు వస్తుంది?
The process that is given in the Karma Kanda sections of the Vedas is Bhakti Mishra Karma. And the trying to enjoy oneself without reference to the Vedic literatures, authorized Vedic literatures, is Vikarma or just karma. It's said both ways. When you just, and the technical term is karma for it, but to distinguish it from other meanings of the word karma, the karma prefix is added.
Karma kanda vidhanamlo edaithe prastavincharo danilo ప్రస్తావించింది ఏమిటంటే భక్తి మిశ్రిత కర్మనే ప్రస్తావించారు. అంటే ఒక వ్యక్తి ఇంద్రియ భోగాన్ని పొందే నిమిత్తం కర్మ చేస్తే కూడాను అందులో కించిత్ భక్తి అయినటువంటి అతను చేయవలసి ఉంటుంది ఆ పాలన ఇంద్రియ భోగాన్ని పొందడానికి. రెండోది ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ వ్యక్తికి ఇంద్రియ భోగం పొందాలని ఉంది కానీ వేదాల్లో ఉన్న కర్మకాండ పద్ధతిని పాటించడు, తనకు కావలసినటువంటి విధంగా ఇంద్రియ భోగాన్ని పొందడానికి గాను కర్మ చేస్తాడు. అది ఖచ్చితంగా వికర్మ, వికర్మ అనొచ్చు లేకపోతే కర్మ అని చెప్పి అనొచ్చు. ఎందుకనంటే ఈ వ్యక్తి కర్మకాండ ప్రకారంగా నడుచుకుంటున్నాడు కాబట్టి క్రమేపీ ఇతను కర్మ నుంచి బయటపడతాడు. ఈ వ్యక్తి కర్మకాండ విధానానికి వేద సూచనకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతని కర్మ అనేటువంటిది కూడగట్టుకుంటుంది. అందువల్ల ఇతని పద్ధతి అనేటువంటిది అక్కడ సరైనది కాదు.
హరే కృష్ణ, వాంట్ టు నో దిస్ కర్మ మిశ్రిత భక్తి, ఇస్ ఇట్ ద సేమ్ యాజ్ నిష్కామ్ కర్మయోగ్? బికాజ్ వీ హెర్డ్ దిస్
సేమ్ యాజ్
నిష్కామ్ కర్మయోగ్, నిష్కామ్ కర్మయోగ్, బికాజ్ దిస్ యత్ కరోషి యదశ్నాసి, వీ హ్యావ్ హెర్డ్ దట్ దిస్ ఇస్ ఆల్సో నిష్కామ్ కర్మయోగ్, ఇన్ విచ్ ద పర్ఫార్మర్ ఈస్ అటాచ్ టు యాక్టివిటీ, ద ఫ్రూట్ హీ వాంట్స్ టు గివ్ ఫుల్లీ టు కృష్ణ. ద డిఫరెన్స్ బిట్వీన్ భక్తి యోగ్ అండ్ నిష్కామ్ కర్మయోగ్, ఇన్ భక్తి యోగ్ హీ డస్ కర్మ ఆల్సో ఫర్ కృష్ణ, వాట్ ఎవర్ కృష్ణ సేస్ గురు సేస్ దట్, బట్ ఇన్ నిష్కామ్ కర్మయోగ్ హీస్ అటాచ్ టు కర్మ బట్ రిజల్ట్స్ ఆర్ ఫర్ కృష్ణ. సో ఈజ్ కర్మ మిశ్రిత భక్తి సేమ్ యాజ్ నిష్కామ్ కర్మయోగ్ ఆర్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ దేర్?
I think so. But there's one famous verse, actually Vishwanath Chak quotes that verse also, Nishkarma, Nishkarmyam, some verse beginning with Nishkarmyam. I don't remember the verse, so I don't want to comment on that.
Ma prashna entante
maybe
indu mundu chepparu karma mishrita bhakti annaru. ఈ కర్మ మిశ్రిత భక్తి అనేటువంటిది నిష్కామ కర్మయోగానికి దగ్గరగా ఉంటుందా? ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పిన యత్కరోషి యదశ్నాసి అనేటువంటి శ్లోకం నిష్కామ కర్మయోగానికి ఉదాహరణ అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. నిష్కామ కర్మయోగానికి భక్తి యోగానికి వ్యత్యాసం ఏమిటి అంటే, ఈ నిష్కామ కర్మయోగంలో వ్యక్తి కర్మల పట్ల బంధన కలిగి ఉంటాడు, కర్మ ఫలితాలను కావాలంటే కృష్ణుడికి ఇస్తాడు, కానీ కర్మల పట్ల బంధన ఉంటుంది. అదే భక్తి యోగంలో అయితే కర్మల పట్ల కూడా బంధన ఉండదు, కర్మ కూడా గురుకృష్ణుడు చెప్పిందే చేస్తాడు, వచ్చిన ఫలితాలను కూడా గురుకృష్ణుడికి అర్పిస్తాడు. నిష్కామ కర్మయోగంలో అలా కాదు, కర్మ మాత్రం ఈయనకే బంధన ఉంటుంది, ఫలితం కావాలంటే అది కృష్ణుడికి ధారపోసేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ కర్మ మిశ్రిత భక్తి అనేటువంటిది, ఈ నిష్కామ కర్మయోగం అనేటువంటిది, ఈ రెండు ఒకటేనా, ఈ రెండింటిలో ఏదైనా వ్యత్యాసం ఉందా అంటే ఖచ్చితంగా వాటిలో వ్యత్యాసం ఉండే ఉంటుంది. దానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు వివరణ ఇచ్చారు, ఇంకొక సందర్భంలో మనం దాన్ని చర్చించుకున్నాం.
Hare Krishna Guruji, those who are in the stage of anartha nivritti and those who are in the stage of sadhana bhakti, who is struggling with his anarthas and also following the sadhana bhakti, whether he comes under the karma mishra bhakti or pure devotion?
What was the first that you gave? Two examples. What was the first one?
Those who are in the stage of sadhana, those who are sadhaka in the stage of anartha nivritti,
uh-huh.
So whether he comes under the category of karma mishra bhakti or pure devotion?
Anartha nivritti by definition means there's some anartha present that's still being, so it's not shuddha bhakti, some anartha is there.
As it is mentioned that those who are following the sadhana bhakti in the guidance of spiritual master.
Yeah, that's karma mishra bhakti.
That is also pure devotion.
It is, like I said, there's many definitions of pure devotion. You know, in different contexts, Srila Prabhupada uses the term in different ways. But in this particular context, because there's different levels of purification. So if someone is to some extent purified, sometimes they're referred to as a pure devotee. But if you want to talk about completely this, when you talk about this kind of, what this section of the Bhagavatam, then pure devotion means jnana karma anavritam. Means no anarthas are there.
ప్రభు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాము కర్మమిశ్రిత భక్తి గురించి. సరే ఇప్పుడు మన పరిస్థితి చూద్దాం. మనమంతా సాధకులం. ఒక సాధకుడు ఉన్నాడు, అతను అనర్ధ నివృత్తి స్థాయిలో ఉన్నాడు. అనర్ధ నివృత్తి స్థాయిలో ఉన్నటువంటి సాధకుడు అతను ఈ కర్మమిశ్రిత భక్తి స్థానం కిందకు వస్తాడా లేకపోతే శుద్ధ భక్తి స్థానం కిందకు వస్తాడా అనంటే, మీరు చెప్పే విధానంలోనే ఉంది. అనర్ధ నివృత్తి స్థాయిలో ఉన్నాడు అంటే అనర్ధాలు ఉన్నాయి, నివృత్తి అవుతున్నాయి. అనర్ధాలు ఉన్నాయి అంటే అవి కర్మల వల్లే వస్తాయి అనర్ధాలు. కాబట్టి అతను కర్మమిశ్రిత భక్తి స్థానంలోనే ఉన్నాడు. దానికి ఆయన అడిగాడు, అట్లా కాదు, పవిత్ర భక్తి అంటే అర్థానికి మేము ఇంతకు ముందు ఎప్పుడో విన్నాము. ఎవరైతే ఒక సాధకుడు సాధన భక్తి చేస్తూ ప్రామాణికమైనటువంటి శుద్ధ భక్తునికి ఆధ్వర్యంలో గనక చేస్తుంటే అదే పవిత్ర భక్తి అని విన్నాము, మరి దీనికి ఎట్లా? దానికి ప్రభుజీ అన్నారు, దీనికి ఇంత ముందే నేను చెప్పాను. అందుకే పవిత్ర భక్తి అనేటువంటి దానికి విభిన్న సందర్భాల్లో ప్రభుపాదుల వారు వివిధ నిర్వచనాలు ఇచ్చారు. ఇక్కడ ఈ రోజు మనం చెప్పుకున్న ఈ శ్లోకం ప్రకారంగా పవిత్ర భక్తి నిర్వచనం ఏమిటి అంటే, కర్మ నుంచి గాని, జ్ఞానం నుంచి గాని, యోగం నుంచి గాని, వీటన్నిటి నుంచి పూర్తిగా విముక్తుడై శుద్ధ భక్తి స్థానంలో ఉండేవాడే పవిత్ర భక్తుడు అని చెప్పి మన నిర్వచనము. దాని ప్రకారంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, అనర్ధ నివృత్తి స్థాయిలో ఉన్నటువంటి సాధకుడు కర్మమిశ్రిత భక్తి స్థాయిలో ఉన్నవాడే.
So it's 9:30. We'll conclude now. Thank you all very much for your kind attention. Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai.
His grace Bhakta Rupa Prabhu ki, Srila Prabhupada ki, Itai Gaur Premanande.